ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమ శ్రోతలకు నమస్కారం. కంది మన రాష్ట్ర ముఖ్య పప్పు ధాన్యపు పంట. అంతేకాకుండా కంది వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. వేర్లలో బుడిపెలు కలిగి ఉండి నత్రజనిని నేలలో స్థిరీకరించి నేలలో పోషక విలువలు పెంచుతుంది. అందువలన కంది సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువలన కంది సాగులోని మెలకువలు గురించి తెలియజేయడానికి ఏఓ గారు మీ ముందుకు వచ్చారు. ఏంటి రాజయ్య నారాయణయ్య విచారంగా మాట్లాడుకుంటున్నారు, ఏమైంది, ఇక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ ఏఓ గారు పొలంబడి కార్యక్రమానికి విచ్చేశారు. మనం మన సందేహాలను తీర్చుకుందాం, రండి వెళ్దాం.
నమస్కారం ఏఓ గారు, కందికి అనుకూలమైన సమయం చెప్పండి.
ఖరీఫ్ లో అయితే జూన్ 15 నుండి ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు. రబీకి వస్తే సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు అనుకూలం.
ఎలాంటి నేలలు కంది సాగుకు అనుకూలమో, ఎలాంటివి పనికిరావో తెలియజేయండి.
ఎర్రచెల్క మరియు నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలం. చౌడు నేలలు మరియు నీటి వంపునకు గురయ్యే నేలలు పనికిరావు.
ఏ రకాలు మాకు అందుబాటులో ఉన్నాయో కొంచెం చెప్పండి.
అయ్యో ఎందుకు చెప్పను సుశీల, LRG 41, లక్ష్మి, ఆశ, మారుతి, WRG 27, పాలెం కంది, సూర్య, వరంగల్ కంది, 53, RGT 1, రుద్రేశ్వర, హనుమ, ఉజ్వల, మన్నెంకొండ కంది అనేవి ఉన్నాయి.
మరి వాటిని ఎంత మోతాదులో విత్తుకోవాలి?
ఈ ఖరీఫ్ సాగు కోసం ఎకరాకు 2 లేదా 3 కిలోలు అవసరపడతాయి.
విత్తన శుద్ధి ఎలా చేయాలంటారు?
మొదటగా విత్తనాలకు తైరం లేదా క్యాప్టన్ 1 కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున పట్టించాలి. ఆ తరువాత విత్తుకునే ముందు 200 నుండి 400 గ్రాముల రైజోబియం ను ఎకరా విత్తనానికి కలిపి విత్తుకోవాలి.
ఈ శుద్ధి చేసిన విత్తనాలని ఎంత దూరంలో విత్తుకోవాలంటారు?
నల్లరేగడి భూమిలో సాలుకు సాలుకు మధ్య 150 లేదా 180 సెంటీమీటర్లు, ఎర్రచెల్కా భూమిలో సాలుకు సాలుకు మధ్య 90 లేదా 120 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి.
ఏ పద్ధతులలో విత్తుకోవచ్చు?
దీనికి చాలా పద్ధతులు ఉన్నాయి. నేలను నాగలి లేదా కల్టివేటర్ తో ఒకసారి దున్ని తర్వాత 2 సార్లు గొర్రుతో చదును చేసి విత్తుకోవాలి. చాల పద్ధతిలో నాగలి లేదా గొర్రుతో విత్తుకోవాలి. యాంత్రికంగా ట్రాక్టర్, కల్టివేటర్ లేదా సీడ్రిల్ కమ్ ఫర్టిలైజర్ తో బోదె కాలువల పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు. అచ్చు పద్ధతిలో బోదెలు తొలి నేరుగా గింజలు బోదె గడ్డపై నాటడం వలన విత్తనం కూడా తక్కువగా అవసరపడుతుంది. నాగలితో విత్తుకున్నప్పుడు జంత గింజలు పడకుండా విత్తనం సమంగా పడేలా విత్తాలి. కందిసాల మధ్య మరియు మొక్కల మధ్య 90 సెంటీమీటర్లు సమదూరంలో అచ్చు పద్ధతిలో కూడా విత్తుకోవచ్చును. ఈ విధంగా ఇరువైపులా అంత కృషికి దోహదపడి మంచి దిగుబడులు సాధించవచ్చు.
కందితో అంతర పంటలుగా వేటిని విత్తుకోవచ్చంటారు?
కంది 1 సాలలో, జొన్న 2 సాలలో, మొక్కజొన్న 2 సాలలో లేదా సజ్జ 2 సాలలో, మరియు కంది 1 సాలలో పెసర లేదా మినుము లేదా సోయా చిక్కుడు 7 సాలలో చేసుకోవచ్చు. కంది 1 సాలలో, పత్తి 4 సాలలో కూడా చేసుకోవచ్చు. పసుపుతో అయితే కంది 1 సాలలో, పసుపు 4 సాలలో వేసుకోవాలి.
ఏ ఎరువులు వేయాలి ఏవో గారు?
సేంద్రియ, రసాయనిక, జీవన ఎరువులు ఏవైనా వాడవచ్చు రాజయ్య.
సేంద్రియ ఎరువు ఎంత మోతాదులో వేసుకోవాలి?
చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మొదలను రోటోవేటర్ తో భూమిలో కలియదున్నాలి.
మరి రసాయనిక ఎరువులైతే ఏవేవి ఎంత మోతాదులో ఉపయోగించాలి?
తొలకరి కందికి ఎకరాకు 8 కేజీల నత్రజనిని, 20 కేజీల భాస్వరం నిచ్చే ఎరువులు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అనగా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వాడాలి. కంది మొక్కకు తొలి రోజులలో ఎక్కువ పోషకాల ఆవశ్యకత ఉంటుంది, కావున పూర్తి నత్రజనని మరియు భాస్వరం ఎరువులను తప్పనిసరిగా విత్తనంతో పాటు గాని లేదా ఆఖరి దుక్కిలో గాని వేసుకోవాలి.
జీవన ఎరువులు కూడా అంటున్నారు, మరి అవి ఏవి వేయవచ్చు?
రైజోబియం, ఫాస్ఫోబాక్టీరియాని వాడాలి.
మరి వీటిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పగలరా ఏవో గారు?
రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించి ఉపయోగించాలి. ఫాస్ఫోబాక్టీరియా ఎకరాకు 2 కిలోలు 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో గాని విత్తనం విత్తేటప్పుడు గాని సాలలో పడేటట్లు వేసుకోవాలి.
మరి రైజోబియం విత్తనానికి పట్టించే పద్ధతి చెప్పగలరా?
100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ ను కలిపి 10 నిమిషాలు మరగపెట్టి చల్లార్చాలి. చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలిపి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్తగా చూడాలి. ఈ ప్రక్రియను పాలిథిన్ సంచులను ఉపయోగించి చేయాలి. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
కలుపు సమస్యకు యాజమాన్య పద్ధతులు ఏవి అనుసరించాలి ఏవో గారు?
కలుపు యాజమాన్యం 3 దఫాలుగా చేయాలి. విత్తే ముందు, మొలకెత్తక ముందు, మొలకెత్తిన తర్వాత, ఇంకా అంతకృషిగా యాంత్రీకరణగా కూడా చేయవచ్చు.
3 దఫాల యాజమాన్యంలో ఏ రసాయనాలు ఎలా వాడుకోవాలో తెలియజేయండి.
విత్తే ముందు అయితే ఫ్లూక్లోరాలన్ 45% ఎకరాకు 1 నుండి 1.5 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. మొలకెత్తక ముందు అయితే పెండిమితాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.5 లీటర్లు నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. ఇక మొలకెత్తిన తర్వాత అయితే పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్లు ఎకరాకు పిచికారీ చేయాలి.
గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా వస్తాయంటారు, మరి వాటి నివారణకు ఏ మందులు వాడాలి?
వాటికి క్వైజాలోఫాపీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్విజాఫోప్ 10% ఈసి 0.5 మిల్లీలీటర్లు లేదా ఫినాక్సోప్రోప్ ఇథైల్ 9.3% 0.5 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3 లేదా 4 ఆకుల దశలో ఉన్నప్పుడు 0.5 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు భూమిలో తగు తేమ ఉండేలా చూసుకోవాలి సుమా.
మరి అంతర కృషి యాంత్రీకరణ కలుపు యాజమాన్యం పద్ధతుల గురించి చెప్పండి మేడం.
విత్తిన 30 మరియు 60 రోజులకు గుంటకతో గాని, గొర్రుతో గాని, దంతెలతో గాని అంతకృషి చేయాలి. విత్తిన 60వ రోజు వరకు పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి. బాగా ఎడంగా విత్తిన కందిలో ట్రాక్టర్ కల్టివేటర్తో అంతకృషి చేసి కలుపును నివారించి నీళ్లలో తేమను కూడా సంరక్షించవచ్చు.
నీటి యాజమాన్యం ఎలా పాటించాలి ఆఫీసర్ గారు?
ఖరీఫ్ లో వర్షాధారంగా పండిస్తారు కాబట్టి అవకాశమున్న చోట మాత్రమే, అదే పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి.
కంది సాగులో పంట కోత ఎప్పుడు ఎలా చేయాలి ఏవో గారు?
కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వతకు వస్తుంది. కాయలు పచ్చ రంగు నుండి పసుపు రంగుకు, ఆ తర్వాత పూర్తిగా తయారైన తర్వాత నలుపు ఛాయకు మారుతాయి. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత పంట కోయాలి. సకాలంలో పంట కోయని ఎడల ముందు పక్వత చెందిన కాయలు చిట్లిపోయే ప్రమాదం ఉంది. కోతకు 3-4 రోజుల ముందు కినాల్ఫాస్ 25 ఈసి 20 మిల్లీలీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినచో నిల్వలో బ్రూచిట్ ఆశించకుండా కాపాడవచ్చు. పంటను కొడవలితో మొక్క మొదల వరకు కోయాలి లేదా బాగా పరిపక్వత చెందనిచ్చి కొంత మేరకు ఆకులు రాలిపోయిన తర్వాత యంత్ర సహాయంతో కూడా కోయవచ్చు.
మరి కోత అనంతరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఏవో గారు?
కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్లుగా పెట్టి 10 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. ఈ సమయంలో కాయలు గింజలలోని తేమ బాగా తగ్గి కాండం ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి నూర్పిడి సులువుగా జరిగేందుకు దోహదపడుతుంది. గూళ్లు శుభ్రం చేసిన కళ్లంలో గాని టార్పాలిన్ పైన గాని ఏర్పరచడం వల్ల చిట్లిన కాయల వల్ల నష్టం జరగకుండా ఉంటుంది. నూర్పిడి యంత్రంతో గాని మనుషుల ద్వారా గాని నూర్పిడి చేయవచ్చును.
పంటను సోకే వివిధ పురుగులను వివరించడానికి వాటి గుర్తింపు లక్షణాలు, ఉధృతిగా ఉండే కాలం, మందులు గురించి తెలియజేయండి అయ్యోగారు.
కంది పంటలో ఆకుగూడు పురుగు, పూత పెంకు పురుగు, మారుకా మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, కాయతులుచే ఆకుపచ్చ పురుగు, కాయతులుచే ఈగ వంటివి చూడవచ్చు. ఆకుగూడు పురుగు అయితే పైరు ఎదుగుదల దశలో ఎక్కువగా కనబడతాయి. వీటి లార్వాలు చిగురాకులను, ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను తింటాయి. ఒక్కసారి పువ్వులు లేత కాయలను కూడా తొలచి తింటాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటరు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటరు నీటి మోతాదుకు కలిపి పిచికారీ చేయాలి. పూత పెంకు పురుగు ఎర్రటి రంగు మచ్చల గీతలతో పూత దశలో ఆశించి మొక్కలను తింటాయి. వీటిని ఉదయం పూట ఏరి నాశనం చేయాలి. మారుకా మచ్చల పురుగు అయితే పూత దశలో కనబడుతుంది. తల్లి రెక్కల పురుగు కోడిగుడ్డు ఆకారం గల పసుపు పచ్చని గుడ్లని పూ మొగ్గలపై, లేత ఆకులపై, పిందెలపై పెడుతుంది. వాటి లార్వాలు ఆకులను, పువ్వులను, కాయలను కలిపి గూళ్లుగా చేసి మొగ్గలని, పిందెలని, కాయలని తొలచి తింటాయి. ఈ మారుకా మచ్చల పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్తో డైక్లోరిఫాస్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలుపుకొని వాడాలి. శనగపచ్చ పురుగు మొగ్గ, పూత, కాయ దశల్లో కనబడుతుంది. వీటి నివారణకు అసిఫేట్ 75% ఎస్పి 1.5 గ్రాము లేదా ఫినాల్ఫాస్ 2 మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాయతొలిచే ఆకుపచ్చ పురుగు ఈగ నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఎండు తెగులు వస్తుందని విన్నాము, మరి దాని గుర్తించే లక్షణాలు, నివారణ గురించి తెలియజేయండి మేడం.
ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని, మొక్కలలో కొంత భాగం కాని వాడి ఎండిపోతాయి. ఇది భూమిలో ఉండే శిలీంద్రం ద్వారా వ్యాప్తిస్తుంది. దీనిని నివారించడానికి ట్రైకోడర్మా మిశ్రమం 10 గ్రాములు 1 కిలో విత్తనాలకు కలిపి విత్తుకోవాలి. లేదా వరంగల్ 65, తాండూర్ కంది 4, ICPH 2740 రకాలను సాగు చేయాలి. పొగాకు లేదా జొన్నతో పంట మార్పిడి చేయాలి.
మా సందేహాలను తీర్చినందుకు ధన్యవాదాలు ఏవుగారు.
ఇంకేమైనా సందేహాలు వచ్చినప్పుడు సూచనలకు నన్ను సంప్రదించండి. పప్పు దినుసులను సాగు చేయండి, భూసారాన్ని పెంచండి.
బాలల నీతి కథలు ప్రాముఖ్యత. ఒకరోజు ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదగడానికి గల కారణాలు తెలుసుకోవడానికి వాళ్లకు దగ్గరలో ఉన్న అంగన్వాడి కేంద్రంకి వెళ్లారు. ఎందుకంటే అంగన్వాడి కేంద్రంలోని పిల్లలలో ఎదుగుదల, చురుకుతనం, ఆలోచన విధానాలు ఎక్కువగా కనిపించడంతో వాళ్ళు అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులను పిల్లలను ఎలా పెంచాలి, ఎలాంటి విషయాలు చెప్పాలి అనే అంశాలను గురించి ఉపాధ్యాయురాలిని అడిగి తెలుసుకున్నారు.
ఆలోచన విధానాన్ని పెంచాలంటే నీతి కథలు చాలా అవసరం. ఎందుకంటే చేసే పనిలో వాళ్లకు అవగాహన ఉండాలి. ఇలా అన్నింటిలో ముందు ఉండాలంటే పిల్లలకు ఎక్కువగా కథలు చెప్పడం మంచిది. పిల్లలకు నీతి కథలు చెప్పడం వలన వాళ్లల్లోని జ్ఞాపక శక్తిని పెంపొందించవచ్చు. బోధించే విధానంలో ఎక్కువగా బొమ్మల రూపంలో కథలను చెప్పడం వలన పిల్లల్లోని గుర్తింపు శక్తిని పెంపొందించవచ్చు. నీతి కథలను చెప్పడం వలన ముఖ్యంగా పిల్లల వాళ్లలోని తప్పులు, ఒప్పులు తెలుసుకునేంత అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి నీతి కథలను చెప్పడం వలన పిల్లలను మనం అదుపులో పెట్టుకోగలం.
పిల్లలకు నీతి కథలు ఎందుకు చెప్పాలి మేడం గారు?
నీతి కథలు చెప్పడం వలన పిల్లలు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇలా కథలు వినడం వలన పిల్లల్లోని ఒత్తిడిని, అలసటను దూరం చేయవచ్చు. కథలు పిల్లల యొక్క గుర్తింపు శక్తిని పెంచుతాయి. ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. కథలను పిల్లలు స్ఫూర్తిగా తీసుకుంటారు. నీతి కథలు అనేవి పిల్లలకు చాలా ముఖ్యం. ఎందుకంటే అవి పిల్లల యొక్క ఎదుగుదలకు తోడ్పడుతాయి. నీతి కథలు పిల్లలను అన్ని నైపుణ్యాలలో పాల్గొనడానికి ఉపయోగపడతాయి. నీతి కథలు పిల్లల యొక్క భావాలను చెప్పడానికి సహాయపడతాయి. నీతి కథల వలన పిల్లల్లో బుద్ధిని, గౌరవాన్ని, ఆలోచన విధానాన్ని మరియు ఇతరులతో ఎలా నడుచుకోవాలో తెలుపుతుంది. నీతి కథలు చెప్పడం వలన పిల్లలు సమాజంలో ఎలా ఉండాలో, ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకుంటారు. నీతి కథలు వినడం వల్ల పిల్లల్లో మంచి ప్రవర్తన ఉంటుంది. అంతేకాకుండా వాళ్లలోని నిజాయితీని, కరుణను, ప్రేమను, గౌరవాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. నీతి కథలను చెప్పడం వలన పిల్లల యొక్క అభివృద్ధిని ప్రోత్సహించవచ్చు. ఇంకా వాళ్ల భావోద్వేగాలను, వాళ్ల యొక్క భావాలను అర్థం చేసుకోవచ్చు. నిజానికి కథలు చెప్పడం అనేది ఒక గొప్ప కార్యకలాపం.
కథలు వినడం వలన పిల్లలకు కలిగే లాభాలు ఏంటి మేడం గారు?
నీతి కథలు చిరస్మరణీయమైనవి. ఇవి చెప్పడం వలన పిల్లలలోని ఆలోచనను, భావాలను పెంపొందించవచ్చు. కథలు చెప్పడం వలన పిల్లల్లో సానుభూతిని పెంపొందించవచ్చు. సంస్కృతులను, పురాణాలను, సామాజిక విషయాలను కథల ద్వారా పిల్లలకు తెలియజేయవచ్చు. నీతి కథలను చెప్పడం వలన పిల్లల్లోని మేధాశక్తిని పెంపొందించవచ్చు. నీతి కథలు విని పిల్లలు ఎదుటివారికి చెప్పడం వలన వాళ్లల్లో అవగాహన, బుద్ధి, ఆలోచన విధానం ఇంకా కొంచెం పెరుగుతాయి. నీతి కథలు అనేవి ఆహ్లాదకరమైనవి. ఇవి వినటం వలన పిల్లలు చాలా ఉల్లాసంగా ఉంటారు. నీతి కథలు పిల్లల యొక్క ఎదుగుదలకు కూడా ఎంతో తోడ్పడుతాయి. నీతి కథలు పిల్లల యొక్క సృజనాత్మకతను పెంపొందిస్తాయి. నీతి కథల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కొత్త భాషాభివృద్ధి పెరుగుతుంది, వివిధ అంశాలు, రంగులు, వేరే వాళ్లను అర్థం చేసుకోవడం పెరుగుతుంది. ఎక్కువగా పిల్లల్లో పడుకునే ముందు చెప్పే కథల వలన వారిలో ప్రశాంతత పెరుగుతుంది. చిన్న పెద్ద అంశాలు తెలుసుకోగలుగుతారు. వీటి వల్ల మన సంస్కృతులు మరియు సాంప్రదాయాలు కాకుండా వేరే రాష్ట్రాల సంస్కృతులు నేర్చుకోవచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యల పట్ల పరిష్కారాన్ని తెలుసుకునే అవగాహన పెరుగుతుంది. వినికిడి నైపుణ్యత అనేది పెంపొందించవచ్చు. పిల్లల్లో తర్కించే స్వభావం, వాదన నైపుణ్యములను పెంచుకోవచ్చు. పిల్లలలో క్రమశిక్షణ, మంచి ప్రవర్తన, నడవడికలను మెరుగుపరవచ్చు.
నీతి కథలు చెప్పే విధానం ఎలా ఉండాలి మేడం గారు?
మొదట ఒక మంచి కథ తీసుకోవడం అనేది అవసరం. దానిలో సరైన అంశాలు ఉండాలి. మనం కథ చెప్పే ముందు పదాలను జాగ్రత్తగా, వాళ్ళకి అర్థమయ్యే పదాలను వాడాలి. మనం చెప్పే కథలో మంచి భావోద్వేగాలను వ్యక్తం చేయాలి. దీనివల్ల పిల్లల్లో భావోద్వేగాల నైపుణ్యం మెరుగుపడుతుంది. కథకు తగ్గట్టు మన స్వరం కూడా మారుతూ ఉండాలి. మనం చెప్పేటప్పుడు అటూ ఇటూ కాకుండా పిల్లల కళ్ళల్లోకి చూసి చెప్పాలి. పిల్లల దృష్టిని ఆకర్షించడానికి కథలలో బొమ్మలను, ఆధారాలను, తోలు బొమ్మలను వాడాలి. పిల్లలకు కథ చెప్పేటప్పుడు మధ్యలో వాళ్ళని ప్రశ్నలు అడిగి వాళ్ళ ఆసక్తి తొలగిపోకుండా చూసుకోవాలి. కథ ముగించే ముందు మొత్తం కథను చిన్నగా మరొకసారి చెప్పాలి. కొన్ని కథలను రికార్డు చేసి వాళ్లకు వినిపించాలి. ఇలా చేయడం ద్వారా వాళ్లలో వినికిడి మరియు స్వతంత్ర భావాలు మెరుగుపరవచ్చు.
కథలు చెప్పే విషయంలో ముఖ్యమైన విషయాలు ఏంటి మేడం గారు?
పిల్లలకు కథలు చెప్పేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో చెప్పాలి. ఎక్కువగా బొమ్మలను చూపించడం, జంతువులు, వస్తువుల బొమ్మలను చూపిస్తూ వాటి పేర్లను చెప్పడం వలన వారికి ఎక్కువగా గుర్తుంటాయి. ఉదాహరణకు ఒక కథ, ఐకమత్యమే మహాబలం. పూర్వకాలం ఉజ్జయిని నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ బాగా డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్నా అతడికి ఉన్న దిగులు ఒక్కటే, అది తన పిల్లల గురించే. అతడి నలుగురు పిల్లలు పుట్టడంతోనే ధనవంతులు కావడం వలన అల్లారుముద్దుగా పెరిగారు. ఎవరికీ చదువు అవ్వలేదు. ఇతరులు అంటే నిర్లక్ష్యం, లోకజ్ఞానం లేదు. పైగా ఒకరంటే ఒకరికి పడదు. వారికి వయసు పైబడుతున్నా ఏమాత్రం మార్పు రావడం లేదు. కొంతకాలానికి షావుకారికి జబ్బు చేసింది. తను చనిపోతే తన పిల్లలు ఎలా బ్రతుకుతారా అని దిగులుతో వ్యాధి మరింత ఎక్కువైంది. బాగా ఆలోచించగా అతడికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. నలుగురు కొడుకులను పిలిచి వాళ్లతో కొన్ని కట్టెలు తెప్పించాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క కట్టె తీసుకుని విరవమన్నాడు. నలుగురు తలో కట్టెను తీసుకుని సునాయాసంగా మధ్యకు విరిచేశారు. తరువాత ఒకసారి రెండేసి కట్టలను విరమన్నాడు. ఆ నలుగురు వాటిని కష్టం మీద విరిచారు. తరువాత ఒక్కొక్కరిని నాలుగేసి కట్టెలను తీసుకుని విరవమన్నాడు షావుకారి. నాలుగేసి కట్టెలు విరవడం ఏ ఒక్కరి వలన సాధ్యం కాలేదు. అవే నాలుగు కట్టెలను నలుగురు పట్టుకుని విరవమన్నాడు. నలుగురు కలిసి నాలుగు కట్టెలను సునాయాసంగా విరిచేశారు. చూశారా, మీరు కలిసికట్టుగా ఒక పని చేయగలిగారు. ఎవరికి వారు చేయలేకపోయారు. ఐకమత్యమే బలం కాబట్టి నా తదనంతరం మీరు ఐకమత్యంగా ఉంటామని ప్రమాణం చేయండి అన్నాడు తండ్రి. నలుగురు తండ్రి మాటల్లోని సత్యాన్ని గ్రహించి అలాగేనని తండ్రికి ప్రమాణం చేశారు. నీతి, ఐకమత్యమే మహాబలం. అందరూ ఎప్పుడు కలిసిమెలిసి స్నేహంగా ఉండాలి. ఐకమత్యంతో దేన్నైనా జయించవచ్చు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో కలకూర తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. ఆలు ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, వంకాయలు 1 కప్పు, కాకరకాయ ముక్కలు 1 కప్పు, సొరకాయ ముక్కలు 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, నూనె 6 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, తాలింపు వస్తువులు పసుపు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కొత్తిమీర కొద్దిగా. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. ఆలు ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, వంకాయలు 1 కప్పు, కాకరకాయ ముక్కలు 1 కప్పు, సొరకాయ ముక్కలు 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, నూనె 6 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, తాలింపు వస్తువులు పసుపు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కొత్తిమీర కొద్దిగా. అందరూ రాసుకుంటున్నారు కదా? ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ముందుగా ప్యాన్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో వంకాయలు వేసుకొని వేయించాలి. వంకాయలను విడిగా ముక్కలుగా కొయ్యరాదు. ఆ వంకాయలను తక్కువ మంట పెట్టి వేయించాలి. తరువాత వాటిని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఆలు ముక్కలను వేయించాలి. దొరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తరువాత వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే నూనెలో కాకరకాయ ముక్కలను కూడా కొద్దిగా వేయించాలి. వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో సొరకాయ ముక్కలను కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం నూనెను తీసుకోవాలి. అందులో తాలింపు వేసుకోవాలి. 1/2 నిమిషం తరువాత ధనియాల పొడి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం వేగిన తరువాత కొత్తిమీర మరియు అల్లం వెల్లుల్లి, పసుపు 1/2 టీ స్పూన్, టమాటా ముక్కలు లేదా టమాటా రసం, ఉప్పు కొద్దిగా వేయాలి. ఇప్పుడు ఇది కొంచెం గ్రేవీగా అవుతుంది. ఇందులో మనం పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. తరువాత కారం వేసుకోవాలి. తరువాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 నిమిషం తరువాత చింతపండు రసం వేయాలి. కొద్ది సమయం తరువాత కాకరకాయ, వంకాయ వేసుకోవాలి. ఇంకా గ్రేవీ కావాలనుకునేవారు 1 కప్పు నీరును కూడా తీసుకోవచ్చు. 5 నిమిషాల వరకు తక్కువ మంట మీద ఉంచాలి. ఇప్పుడు అన్ని కూరగాయలు మంచిగా ఉడికి చక్కగా రుచికరంగా తయారవుతుంది. ఇప్పుడు ఆ కూరను దించాలి. అంతేనండి, రుచికరమైన కలకూర తయారైపోయింది. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో వంకాయలు వేసుకొని వేయించాలి. వంకాయలను విడిగా ముక్కలుగా కొయ్యరాదు. ఆ వంకాయలను తక్కువ మంట పెట్టి వేయించాలి. తరువాత వాటిని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఆలు ముక్కలను వేయించాలి. దొరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తరువాత వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే నూనెలో కాకరకాయ ముక్కలను కూడా కొద్దిగా వేయించాలి. వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో సొరకాయ ముక్కలను కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం నూనెను తీసుకోవాలి. అందులో తాలింపు వేసుకోవాలి. 1/2 నిమిషం తరువాత ధనియాల పొడి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం వేగిన తరువాత కొత్తిమీర మరియు అల్లం వెల్లుల్లి, పసుపు 1/2 టీ స్పూన్, టమాటా ముక్కలు లేదా టమాటా రసం, ఉప్పు కొద్దిగా వేయాలి. ఇప్పుడు ఇది కొంచెం గ్రేవీగా అవుతుంది. ఇందులో మనం పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. తరువాత కారం వేసుకోవాలి. తరువాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 నిమిషం తరువాత చింతపండు రసం వేయాలి. కొద్ది సమయం తరువాత కాకరకాయ, వంకాయ వేసుకోవాలి. ఇంకా గ్రేవీ కావాలనుకునేవారు 1 కప్పు నీరును కూడా తీసుకోవచ్చు. 5 నిమిషాల వరకు తక్కువ మంట మీద ఉంచాలి. ఇప్పుడు అన్ని కూరగాయలు మంచిగా ఉడికి చక్కగా రుచికరంగా తయారవుతుంది. ఇప్పుడు ఆ కూరను దించాలి. అంతేనండి, రుచికరమైన కలకూర తయారైపోయింది. పోషక విలువలు: సోడియం 22% ఉంటుంది, పొటాషియం 545 మిల్లీగ్రాములు మనకు లభిస్తుంది, కార్బోహైడ్రేట్స్ 29.74 గ్రాములు, పీచు పదార్థం 6.4 గ్రాములు, ప్రోటీన్స్ 6.4 గ్రాములు మనకు లభిస్తాయి, విటమిన్ ఏ 91%, విటమిన్ సి 48%, కాల్షియం 5% మరియు ఐరన్ 13% మనకు లభిస్తాయి. ఆరోగ్య లాభాలు: మన శరీరంలో రక్త సరఫరా చేస్తుంది, శరీరంలో చర్మంకు మరియు కండ్లకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కూరగాయలలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది, కావున మలబద్ధకాన్ని తీసివేస్తుంది. ఇందులో మనకు కాల్షియం, ఐరన్, జింక్, రైబోఫ్లేవిన్, విటమిన్ సి మనకు లభిస్తాయి. విటమిన్ బి6 మనకు పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి6 హృదయ సంబంధమైన వ్యాధులను అదుపులో ఉంచుతుంది, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. విన్నారు కదా కలకూరలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకోండి. వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: కత్తెర పురుగు మొక్కజొన్న పంటనే కాకుండా ఇంకా ఎన్ని రకాల పంటలను ఆశిస్తుంది? ఏ 70 రకాలు, బి 80 రకాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 80 రకాలు. గత వారం రెండవ ప్రశ్న: ఒక ఆడతల్లి పురుగు తన జీవిత కాలంలో ఎన్ని గుడ్లు పెట్టగలదు? ఏ 1500 నుండి 2000 వరకు, బి 2000 నుండి 2500 వరకు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 1500 నుండి 2000 వరకు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు నవీన్ రెడ్డి, గంగన్నగూడెం, ఎం శ్రావణ్ చిల్లపల్లి, డాక్టర్ స్వరూప దోమలగూడ, డి అశోక్ మునగాలపాడు, శ్రీ పూజ చింతల్, అనిల్ సిద్దిపేట్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు అంజీ పాండే సీతారాంపల్లి, అనురాధ వర్మ మోహన్ వర్మ హైదరాబాద్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనుకబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: కందిలో పసుపు అంతర పంటగా పండిస్తున్నప్పుడు కంది ఒక సాలుకు పసుపును ఎన్నిసార్లుగా విత్తుకోవాలి? ఏ 4 సార్లు, బి 2 సార్లు. ప్రశ్న మరోసారి: కందిలో పసుపు అంతర పంటగా పండిస్తున్నప్పుడు కంది ఒక సాలుకు పసుపును ఎన్నిసార్లుగా విత్తుకోవాలి? ఏ 4 సార్లు, బి 2 సార్లు. ఈ వారం రెండవ ప్రశ్న: కంది సాగులో నత్రజని మరియు భాస్వరం ఎరువులను ఏ దశలో వేసుకోవాలి? ఏ పూత దశ, బి విత్తే దశ. ప్రశ్న మరోసారి: కంది సాగులో నత్రజని మరియు భాస్వరం ఎరువులను ఏ దశలో వేసుకోవాలి? ఏ పూత దశ, బి విత్తే దశ. గత వారం రానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1 బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరోసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లులో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు, ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.